ఓం శాంతి. జగదీష్ అనే యొక్క పరిచయము. నేను ఎప్పుడైతే మొదట్లో మధుబన్కి వచ్చానో అప్పుడు రాత్రి క్లాస్ జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఈ విశ్వవిద్యాలయము ఇక్కడ ఉండేది కాదు, అనగా పాండవ భవనంలో ఉండేది కాదు, భరత్పూర్ కోటి, భరత్పూర్ రాజు యొక్క భవనంలో ఉండేది. క్లాస్ అయిన తర్వాత రెస్ట్కి వెళ్ళటం జరిగింది. నేను ఏ రూమ్లో అయితే ఉన్నానో ఆ రూమ్లో నాతో పాటు ఇంకా ఒక ముగ్గురు నలుగురు అన్నయ్యలు కూడా ఉండటం జరిగింది. అది పెద్ద గది కావటం వల్ల కొంతమంది ఉన్నాము. మరి ఆ రోజు బాబా అన్నారు, పిల్లలు భారతదేశ రాష్ట్రపతికి లెటర్ రాయాలి అని అన్నారు. మీరు ఏదైతే అనుభవం చేశారో వారిని కూడా పిలిచి ఈ అనుభవాన్ని ఇవ్వండి అని అన్నారు. బాబా ఆ రోజు మురళి తర్వాత చెప్పారు, మీరేదైతే అనుభవం చేశారో అది అనుభవం చేయడాని కోసం భారత రాష్ట్రపతికి కూడా లెటర్ రాయండి అని. బాబా అన్నారు, శివబాబా బ్రహ్మబాబా యొక్క తనువులో వచ్చి విశ్వ నవ నిర్మాణం చేస్తూ ఉన్నారు, దాన్ని మీరు కూడా వచ్చి తెలుసుకోండి, మీరు అనుభవం చేయండి అని ఈ లెటర్లో రాయండి అని చెప్పారు. ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. ఇలా ఒక లెటర్ ఇంగ్లీష్లో మరియు హిందీలో కూడా రాయాలి అని అన్నారు. అతను వచ్చి ఇక్కడ అన్ని మాటల్ని అర్థం చేసుకునే విధంగా, సర్వప్రాప్తులు పొందే విధంగా లెటర్ రాయండి అని చెప్పారు. బాబా ఈ ఆదేశాన్ని ఇచ్చారు, ఆజ్ఞనిచ్చారు. ఆ తర్వాత బాబా అడిగారు ఎవరెవరు రాస్తారు అని. మరి నేను కూడా చేయెత్తాను, మరి ఇంకా కొద్ది మంది కూడా చేయెత్తారు. ఒకరు ఒక కంపెనీకి చాలా పెద్ద జనరల్ మేనేజర్ ఉన్నారు, మరి ఆ కంపెనీ యొక్క కరెస్పాండెన్స్ కూడా చేసేవారు. మరి కరెస్పాండెన్స్ చేయడము అంటే ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడము ఆయన పని అయినప్పుడు చాలా బాగా చేసేవారు. ఒకరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉన్నారు, ఇంకొకరు ఒక యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ ఉన్నారు, మరి ఇంకొకరు ఒక ఆఫీస్ యొక్క సూపరింటెండెంట్ ఉన్నారు. ఇలా కొద్ది మంది చేతులెత్తారు, మరి వారందరూ కూడా చేతులెత్తారు. నేను ఇలా ఎత్తానో వారు కూడా ఎత్తారు. బాబా అన్నారు, పిల్లలు ఇది రాయండి, మళ్ళీ రేపు ఉదయం నాకు చూపించండి అని. మరి దానికంటే ముందు ఒక అక్కయ్య, ఎవరైతే మాకు కూడా జ్ఞానం వినిపించేవారో ఆ అక్కయ్య ఒక అన్నయ్యతో, అంటే ఒక నాకంటే ముందు వచ్చిన ఒక అన్నయ్యతో చెప్తున్నారన్నమాట, ఇలా పేపర్లో మనకి వ్యతిరేకంగా ఇలా ముద్రించారు అని. మరి మీరు దీనికోసం ఏమైనా జవాబు ఇవ్వండి అని అన్నారు. మరి మన గురించి అనవసరమైనవి, వ్యతిరేకమైనవి రాశారు, దీనికి మీరే ఆన్సర్ చేయండి అని అన్నారు. నేను ఆ మాట విన్నాను. మరి అప్పుడు నేను అనుకున్నానమాట, ఈ అన్నయ్య అయిపోయిన తర్వాత నేను కూడా కోర్స్ చేద్దాము అని. మరి ఈ రోజుల్లో లాగా చాలా వ్యవస్థిత రూపంలో కోర్స్ చేయించడం ఆ రోజుల్లో ఉండేది కాదు. డిస్కోర్స్ లాగా, అంటే ఒక లెక్చర్ లాగా ఉండేదన్నమాట, ఒక ఉపన్యాసం లాగా ఉండేది కోర్సు. మరి అక్కయ్య చెప్పిన తర్వాత నేను అన్నాను, ఒకవేళ మీరు నాకు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి నేను కూడా ఏదైనా రాయగలను అని అన్నాను. ఆ అక్కయ్య అని అనుకున్నారు, ఇతను వచ్చి ఇంకా 2-3 రోజులే అవుతుంది, ఇంకా పూర్తిగా అర్థం కూడా చేసుకోలేదు, ఈయనకేం చెప్పాలి అని. అయినా కానీ తనేం చెప్పలేదు, నేనే ఆఫర్ చేశాను, నా వైపు నుండి నేనే ఆఫర్ చేశాను. మరి అక్కయ్య అన్నారు, సరే మంచిదే, మీరు చేయగలిగితే మంచిదే అని. నా పేరు వాస్తవంగా జగదీష్ చంద్ర, కానీ మా అమ్మ నాన్నలు నన్ను ఋషి అనే పేరుతో పిలిచేవారు, మరి నా ఫ్రెండ్స్ ఇంకొక పేరుతో పిలిచేవారు. మరి రాయటంలో ఇంకా వేరే పేరుతో రాసేవాడిని, ఎందుకంటే నేను కొన్ని మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ కూడా రాసేవాడిని కాబట్టి వాటిల్లో ఇంకొక పేరుతో రాసేవాడిని. మరి నేను ఆ 3-4 పేర్లతో 3-4 లెటర్లు రాసి న్యూస్ పేపర్కి పంపించాను, 3-4 ప్రింట్ అవ్వటాని కోసం. మరి ఆ అక్కయ్యకి చాలా సంతోషం అనిపించింది, అరే ఇతనైతే చాలా పని చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు అని, అయితే రాయగలుగుతాడు అని చాలా సంతోషమైంది. మరి బాబా దగ్గరకు కూడా, అంటే మధుబనకు కూడా రిపోర్ట్ వెళ్ళినట్టుంది నా గురించి. నాకైతే తెలీదు, అదేం పెద్ద విషయం కాదు కాబట్టి, నాకేం తెలీదు. మూడు భాషల్లోనూ, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో, మూడు భాషల్లో కూడా నేను రాయగలిగేవాడిని కాబట్టి మూడు భాషల్లో కూడా ప్రింట్ అయ్యేవి. మరి నేను ఉర్దూలో రాశాను, హిందీలో రాశాను, ఇంగ్లీష్లో కూడా రాసి పంపించాను. మరి అన్ని న్యూస్ పేపర్లో కూడా ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే మధుబన్కి వచ్చానో బాబా కూడా రాయమని చెప్పారు నాకు. ప్రపంచంలో చాలా మంది మంచి మంచి లేఖకులు ఉన్నారు, చాలా బాగా రాసేవారు ఉన్నారు, రాస్తూ ఉంటారు. లక్షల సంఖ్యలో వారివి రచనలు ముద్రణ అవుతూ ఉంటాయి, ప్రజలు వింటూ ఉంటారు, చాలా సంపాదన జరుగుతూ ఉంటుంది. నేనైతే అలాంటి లేఖకుడిని, అలాంటి రైటర్ అయితే కాదు. స్పష్టంగా ఏదైతే మాట నేను చెప్పాలనుకున్నానో అది చెప్పేంత వరకునే అలాంటి రచయితగా ఉండేవాణ్ణి. మరి రాసేటువంటి వారు, రచయితగా ఉండేటువంటి వారు ఒకవేళ ఇలా పుస్తకాలు రాసి ఉన్నట్లయితే మరి ఎంతో మందికి ఎప్పుడో బాబా యొక్క పరిచయం దొరికి ఉండేది. మీరందరూ కూడా బాబా యొక్క పిల్లలుగా అయిపోయి ఉండేవారు, ఎప్పుడో అయిపోయి ఉండేది. మరి ఎప్పుడైతే బాబా అడిగారు అప్పుడు నేను కూడా అనుకున్నాను నేను కూడా రాసి తీసుకుని వద్దామని. మరి నేను ఎప్పుడైతే రూమ్లోకి వెళ్ళానో ఆ రోజు రాత్రి, ఇంతకుముందు అన్నయ్య చెప్తున్నటువంటి మాట మధుబన్లో, ఎప్పుడైతే నేను రూమ్లోకి వెళ్ళానో లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. మరి ఆ రోజుల్లో ఉదయం యొక్క క్లాస్ ఉదయం 4:30 జరిగేది, 4:30 జరిగేది, 4 నుండి 4:30 యోగం జరిగేది. ఆ తర్వాత మా అమ్మ వచ్చేవారు, మరి మా అమ్మ వచ్చి మురళి వినిపించేవారు, ఆ తర్వాత బాబా వచ్చేవారు, ఆ తర్వాత క్లాస్ జరిగేది. మరి ఉదయం అయితే స్నానం చేయడము, రెడీ అవ్వటము, వీటిల్లోనే సమయం అనేది గడిచిపోయేది. మరి రాయటానికి టైం అయితే దొరికేది కాదు ఆ సమయంలో. మరి ఇప్పుడైతే రాత్రి లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. మరి మా రూమ్లో ఉన్నటువంటి వారు కూడా అనుకున్నారనమాట రాయాలి, మేము కూడా రాస్తాము అని అనుకున్నారు. మరి వాళ్ళైతే అన్నారనమాట ఇప్పుడు ఎట్లా రాస్తాము, చీకటి అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి పడుకుందాము, రేపు రాద్దాంలే అని అనుకున్నారు. మరి బాబా అడిగితే బాబాకు చెప్పేద్దాము, బాబా మేము వెళ్ళే అప్పటికి చీకటిగా ఉండింది రూము, లైట్స్ ఆఫ్ చేశారు కాబట్టి రాయలేదని. కానీ నేనైతే అనుకున్నాను లేదు ఇలా చేయకూడదు, ఎందుకంటే బాబా నాకు మొదటిసారి ఆజ్ఞాపించారు, ఇతను సద్గురు అనండి, లేదు టీచర్ అనుకోండి, పరంపిత అనుకోండి, మరి అతని యొక్క ఆజ్ఞ, మరి నేను అది చెయ్యను అని అంటే ఇదైతే భగవంతుడి ఆజ్ఞని అవజ్ఞ చేసే అలవాటు పడిపోతుందంటే, అతను చెప్పినటువంటి మాటల్ని నేను అవజ్ఞ ఆజ్ఞని పాటించని వాటిలాగా అలాంటి అలవాటు అయిపోతుంది. మరి శివబాబా అయితే త్రికాలదర్శి ఉన్నారు, మరి అతనికైతే ముందే తెలిసి ఉండొచ్చు లైట్ అయితే పోతుంది అని. మరి ఆయనకు తెలిసినా కానీ తీసి రాసి తీసుకొని రండి అని చెప్పటము అని అంటే, మరి బాబా అలా చెప్పారు తెలిసిన తర్వాత కూడా అలా అన్నారు అని అంటే తప్పకుండా నేను రాసి తీసుకెళ్ళాలి. మరి రూమ్లో ఉన్నటువంటి వారందరూ కూడా నా పైన గేల్ చేయడం మొదలుపెట్టారు, చాలా విచిత్రంగా ఉన్నావే నువ్వు అని, చీకట్లో ఎలా రాస్తావు, నీకేమైనా పిల్లి కళ్ళు ఉన్నాయా, చీకట్లో కనిపించే విధంగా ఉన్నాయా, అలా రాసి తీసుకెళ్తావా అని అందరూ కూడా నవ్వటం మొదలు పెట్టారు. మరి ముగ్గురు నలుగురు ఉన్నారు కదా మా రూమ్ లో, వారందరూ కూడా పరస్పరంలో నా మీద ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకైతే వారు ఏం మాట్లాడారో గుర్తులేదు, కానీ వారు నవ్వుతూ మాట్లాడుతున్నారు. కానీ నేనైతే అనుకున్నాను, పర్వాలేదు, ప్రతి ఒక్కరికి వారి వారి ఆలోచనలు ఉంటాయి, నేనైతే తప్పకుండా చేయాలి అని. మరి ఆ రోజుల్లో విశ్వరతన్ దాదా కూడా ఉండేవారు. వారు టార్చ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట, టార్చ్ లైట్ ఇచ్చేవారు. ఎవరి దగ్గర అయితే లేదో, ఎవరికైతే అవసరమో వారికి టార్చ్ లైట్ ఇచ్చేవారు. మరి వారు నాకు ఒక టార్చ్ ఇచ్చారు. మరి నాకు ఎక్కడైతే రూమ్ ఇచ్చారో ఆ రూమ్ చాలా ఎగుడు దిగుడుగా ఉండేటువంటి స్థానము, చాలా రాళ్లతో ఉండినటువంటి రోడ్లో వెళ్లేటువంటి రూమ్ ఉండేది. మరి ఎవరైనా కాల్ సరిగ్గా పెట్టకపోతే తప్పకుండా వారికి బెణుకొచ్చేది, కాబట్టి నాకు టార్చ్ లైట్ ఇచ్చారు. మరి నేను అనుకున్నాను ఆ టార్చ్ ని ఆన్ చేసి నేను రాస్తాను. మరి నేను టార్చ్ ఆన్ చేయంగానే అది కూడా అసలు పనికొచ్చే విధంగా ఉండేది కాదు, ఎందుకంటే దాని లోపల ఉన్నటువంటి సెల్ బ్యాటరీ అది ఏ కాలంలో తెలియదు కానీ వెలుగే లేదు. మరి అది కూడా నేను రాసే విధమైనటువంటి విధంగా అయితే లేదు, రాయడానికి సంభవం లాగా ఆ టార్చ్ లైట్ కూడా లేదు. మరి మీరెలా నా మాటలు విని నవ్వుతూ ఉన్నారో అలా మా రూమ్లో వాళ్ళు కూడా వెంటనే నేను టార్చ్ ఆన్ చేయంగానే నవ్వారు, వ్యర్థంగా ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని. మరి అలా అందరూ నవ్వటం మొదలుపెట్టారు. కానీ నాకు నేనైతే చెప్పుకున్నాను నేను అసలు రాయడం అయితే చేయాలి కదా అని. మరి నేను అటు చూస్తూ ఉన్నాను, రోడ్డు పైన లైట్ కనిపించింది, స్ట్రీట్ లైట్ కనిపించింది. వెంటనే అనుకున్నాను వెళ్ళి చూద్దాం అక్కడ రాసే విధంగా ఏమైనా ఉందా అని. మరి ఆ రోజుల్లో చాలా చాలా చలి ఉండేదన్నమాట, కానీ నేనైతే అనుకున్నాను వెళ్ళి అక్కడ రాద్దామని. మరి నేను అక్కడే వెళ్ళి రాయటం మొదలుపెట్టాను. చాలా చలి ఉంది, ఆ చలిలో రాయటం మొదలుపెట్టాను. మొదట హిందీలో రాశాను, మొదట ఒక చిందరవందరగా రాశాను, ఆ తర్వాత దాన్ని బాగా చేయడం మొదలుపెట్టాను, ఆ తర్వాత దాన్ని మళ్ళీ రాశాను, ఫేర్ చేశాను, ఒక మంచి పేపర్ పైన రాశాను. ఎందుకంటే శివబాబాకు చూపించాలి, ఆల్ మైటీ అథారిటీ ఉన్నారు, సర్వశక్తివంతుడు భగవంతుడు ఉన్నారు, ఆయనకు చూపించబోతున్నాను అని. మరి ఆ యొక్క రచనలో ఎలాంటి కటు శబ్దాలు కటువచనాలు ఉండకూడదు, రాసినదే మళ్ళీ రెండోసారి రాయకూడదు, లైన్స్ స్ట్రైట్గా ఉండాలి, సరిగ్గా ఉండాలి, చాలా గంభీరంగా, చాలా క్లీన్గా, చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ మరియు ఆలోచనలతో నేను ఎవరి కోసం రాస్తున్నాను అని ఆలోచనలతో రాశాను. ఆ తర్వాత నేను దాన్ని ఇంగ్లీష్లో రాయటం మొదలుపెట్టాను. మరి ఇంగ్లీష్లో ఉండేటువంటి శబ్దాలు, ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాల ఉపయోగము చాలా ఇంగ్లీష్లో ఉన్నటువంటి సొంత వాక్యాలు పదాల యొక్క ఉపయోగము చాలా వేరుగా ఉంటుంది కాబట్టి దాని విధంగా రాయటం మొదలుపెట్టాను. మరి ఇంగ్లీష్లో మొదట రాసిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్షన్ చేశాను, మళ్ళీ బాగా చేశాను, మళ్ళీ దాన్ని ఫెయిర్ చేశాను. మరి అదంతా చేసేప్పటికీ ఉదయం 3:30 అయిపోయింది. మరి 3:30 నేను రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజుల్లో జాగ్ సజనీయ జాగ్ అనేటువంటి రికార్డు ఉదయం అమృత వేళ వచ్చేది, మేల్కొండి ప్రేయస్లార మేల్కొండి అని. మరి ఆ రికార్డు రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత రూమ్లో ఉన్న వీళ్ళందరూ కూడా లేవటం మొదలుపెట్టారు. వారు చూశారు నేను ఇప్పుడే కింద నుంచి నడుస్తూ పైకి రావటము. రాత్రి కూడా వాళ్ళు చూశారనమాట నేను కిందికి వెళ్ళటము. మరి వాళ్ళు చెప్పారు వెళ్ళకు వద్దు అని అన్నారు. మరి వాళ్ళు వారికి అర్థమైంది, పూర్తి రాత్రంతా నేను పడుకోలేదు రాస్తూనే ఉన్నాను అని. వారు అనుకొని ఉండొచ్చు ఈ బాబా బ్రహ్మబాబా వృద్ధ మానవుడు, మరి మహాత్ముడు అని అయితే తెలుసు కానీ వృద్ధ మానవుడు కదా, వృద్ధులు తప్పకుండా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు, మరి ఈయన రాత్రి చెప్పారన్న విషయం కూడా మర్చిపోయి ఉంటారు అని అనుకుని ఉండొచ్చు. వారు అనుకుని ఉండొచ్చు బాబా అసలు అడుగుతారో లేదో అసలు రేపు పొద్దున అని. మరి వాళ్ళు అనుకుని ఉండొచ్చు మరి రేపు అడుగుతారో లేదో కూడా తెలీదు కానీ ఈ వ్యక్తి అయితే, అంటే నా గురించి ఈ వ్యక్తి అయితే రాస్తూ పోతున్నాడు, ఆయన అడుగుతారో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం అనవసరంగా రాసేస్తున్నారు అని. నిద్ర కూడా పోగొట్టుకుని మరి రాస్తున్నారు. వారి వ్యవహారంతో నాకు ఇలా అనిపించింది, వారు బాబాని గుర్తించనే లేదని. మరి బాబా అంటూ ఉంటారు కదా నేను సాధారణమైనటువంటి శరీరంలో వస్తాను అని. మరి సాధారణ శరీరంలో వచ్చారు కాబట్టి సాధారణంగా అనుకుంటూ ఉన్నారు, ఆయన అసలు గుర్తించలేదు సరిగ్గా. మరి ఈ రోజుల్లో అయితే వారు జ్ఞానంలో లేరు, ఇక కొద్ది సమయం తర్వాత వారు జ్ఞానాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరి ఈ విషయాలన్నీ ఎందుకు వినిపిస్తున్నాను అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి విషయాలు ఎంత మనల్ని మారుస్తాయి, ఎంత తేడాన్ని తీసుకుని రాగలుగుతాయి మనలో అనే దాని గురించి చెప్పటం కోసం నేను ఈ విషయాల్ని వివరిస్తున్నాను. మరి రేపొద్దున ఉదయం మురళిలో వెళ్ళిన తర్వాత బాబా అయితే అడగనేలేదు ఈ విషయం గురించి రాసి తీసుకుని వచ్చారా అని, ఎందుకంటే మురళిలో అఫీషియల్ మురళి ఉండేది కాబట్టి మురళిలో ఇవన్నీ అడిగేవారు కాదు. మరి వారు కొత్తవారే, నేను కొత్తవాణ్ణి కాబట్టి అనుకున్నారనమాట. చూడు చూసావా అసలు బాబాకు గుర్తు కూడా లేదు ఈ మాటలన్నీ అని. ఒకవేళ బాబా గుర్తున్నట్లయితే బాబా అడిగేవారు కదా. మరి మురళి అయిపోయింది, అందరూ వెళ్ళిపోవడం జరిగింది, మేము కూడా లేచి నిలబడ్డాము. అప్పుడు కూడా బాబా ఏం అడగలేదు. మరి వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఈ వ్యక్తి అయితే రాత్రంతా పడుకోలేదు, రాస్తూనే ఉన్నాడు, ఇప్పుడు మేము కూడా వెళ్ళి రాస్తాం, మేము చక్కగా నిద్రపోయాము, ఇప్పుడు వెళ్ళి రాస్తామని అనుకుని ఉండొచ్చు. మరి లేచిన తర్వాత బాబా అన్నారనమాట, పిల్లలు మనము పిక్నిక్ వెళ్దాము, పిక్నిక్ కోసం కొండపైకి వెళ్దామని, మరి నాస్తా అక్కడే చేద్దాము అని. మరి అరగంటలో అందరు తయారవ్వండి, బాబా మీతో పాటు పిక్నిక్ చేయడానికి వెళ్తారు అని. మరి మొదట ఆ తర్వాత పిక్నిక్ కోసం అందరినీ కొండపైకి తీసుకుని వెళ్ళటం జరిగింది. కొండపైకి వెళ్ళిన తర్వాత మొదట కొన్ని మహావాక్యాలు బాబా వినిపించారు. మా అమ్మ కూడా ఉన్నారు, వారు కూడా మాకు జ్ఞానాన్ని వినిపించారు. మరి వారైతే మా రూమ్లో ఉన్న అన్నయ్యలు అయితే అనుకుంటూ ఉన్నారనమాట, బాబా అసలు అడగనే అడగట్లేదు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. పదే పదే వారు నా మొహాన్ని చూస్తూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు, ఎలా అంటే నువ్వు ఓడిపోయావు అనే విధంగా నాకు సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. నేనైతే సైలెంట్గా ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసేపటికి బాబా అన్నారు, సరే మంచిది పిల్లలు, రాత్రి నేను రాయమని చెప్పాను కదా, అవి అది ఎవరు రాసి తీసుకొచ్చారు అని. కానీ బాబా అడగంగానే నేను తలని కిందికి వంచేశాను. వాస్తవంగా వారందరూ కూడా సిగ్గుతో తల వంచారు, నేను అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కానీ నేను తల కిందికి వంచాను. వారే బాబాకి చెప్పారు, బాబా మేమెవరు రాయలేదు, రాత్రి లైట్ లేకుండే కాబట్టి మేము రాయలేదు, ఒక జగదీష్ భాయ్ మాత్రం రాశారు అని. మరి ఎవరైతే ఉన్నారో, జనరల్ మేనేజర్ వీరందరూ ఉన్నారో, ఎవరు రాసి తీసుకుని రాలేదు. ఆ తర్వాత బాబా అన్నారు, సరే పిల్లలు మీరేం రాశారో చదవండి అని. మరి నేనైతే చదివాను, నేను అనుకున్న విధంగా వాస్తవంగా అదైతే అంత చమత్కారికంగా అయితే లేదు, చాలా సహజంగానే ఉండి ఉండవచ్చు, అదేం గొప్ప విషయం కాదు, వాస్తవంగా అది చాలా సాధారణమైనటువంటి విషయమే, నాతో ఏదైతే వీలవుతుందో చాలా సాధారణంగా అదే రాశాను, కానీ ఏదైతే చెప్పాలనుందో అది చాలా క్లియర్గా చెప్పాను, అదే బాబా పట్ల నా యొక్క శ్రద్ధ భక్తి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞని నేను పాలించాలి అని నేను రాసి తీసుకొచ్చానంతే. మరి ఎప్పుడైతే నేను అది వినిపించానో, బాబా భోలానాథుడు ఆయన తన యొక్క ఖజానాలన్నీ ఇస్తూనే ఉంటారు. మరి వెంటనే బాబా అన్నారన్నమాట, బచ్చే ఈ ఈశ్వరీయ జ్ఞానం యొక్క సాహిత్యం రాసేటువంటి డ్యూటీ మీకు ఇస్తున్నారు బాబా అని అన్నారు. మొట్టమొదటిసారి నేను అలా రాసి తీసుకుని వచ్చాను బాబా దగ్గరికి. మరి బాబా అన్నారు, బచ్చే ఈ ఈశ్వరీయ సాహిత్యం, ఈశ్వరీయ జ్ఞానం యొక్క సాహిత్యం రాసేటువంటి వరదానం బాబా మీకు ఇస్తున్నారు అని. మరి ఆ రోజే బాబా అన్నారనమాట, యు విల్ బి ద చీఫ్ స్పోక్స్ మెన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, నీవు ఈ యొక్క సంస్థకి ముఖ్య వక్తగా ఉంటావు అని అన్నారు. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానము ఎక్కడ వినిపించాలన్నా కానీ మీరు ముఖ్య వక్తగా ఉండి వినిపిస్తారు అని అన్నారు. మరి బాబా నేను సంజయ్ని అని చెప్పినప్పుడు నాకైతే చాలా సర్ప్రైజ్, నాకైతే చాలా ఒక విచిత్రమైన మాట అనిపించింది అది. నేనైతే మనసులో ఎప్పుడు ఇవన్నీ అనుకోనేలేదు, ఎందుకంటే నేను మొదటి నుంచి బాబాని ఏదైతే గుర్తించానో, బాబా వైపు ఏదైతే శ్రద్ధ ప్రేమ మరియు గౌరవం ఉందో మరి ఆ యొక్క విధంగా దాన్ని నర్పించడం కోసం ఏదో నేను కొద్దిగా రాశాను. మరి బాబా ఇలా అన్న వెంటనే ఒక సెకండ్లో నా యొక్క మనసు చాలా వేగంగా ఆలోచించిందన్నమాట. ఒకవేళ నేను మానవుల మధ్యలో ఈ విషయాలన్నీ వినిపించాలి అని అంటే మొదట నేనైతే అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళకి ఎలా తెలియపరుస్తాను అని. అంటే దీని అర్థం బాబా నా యొక్క బుద్ధి తాళాన్ని తెరుస్తున్నారు అని. అప్పుడే నేను మొదట అర్థం చేసుకుంటాను, బాబా ఎప్పుడైతే నన్ను నిమిత్తంగా చేస్తారో అప్పుడు తప్పకుండా నా యొక్క కళ్యాణం జరుగుతుంది, నా యొక్క ఉద్ధారం జరుగుతుంది. ఇదైతే చాలా పెద్ద విషయము. నేను ఈశ్వరీయ జ్ఞానాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలను. నేను ఒకవేళ ఈ జ్ఞానాన్ని సూక్ష్మంగా తెలుసుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే ఇతరులకు ఎలా తెలియపరుస్తాను? ఇదైతే బాబా నా పైన చాలా పెద్ద కళ్యాణం చేసినట్టు. నేనైతే ఒక చిన్న ఉత్తరం రాశాను, కానీ బాబా అయితే నాకు చాలా పెద్ద ఖజానాన్ని ఇచ్చేశారు. మరి ఈ జ్ఞానం కూడా మానవులది కాదు, ఇది చాలా సహజమైనటువంటి సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు. మానవులది గురించి మానవులు తెలుసుకోవడము అర్థం చేసుకోవడం చాలా సహజంగానే ఉంటుంది. మరి భగవంతుడు ఎవరైతే జ్ఞానసాగరుడు ఉన్నారో, ఎవరైతే ఇంత గంభీరంగా వినిపించగలుగుతారో, మరి అతని యొక్క గంభీరమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అర్థం చేసుకునే విధంగా బాబా నన్ను తయారు చేశారు. మరి నాకైతే అనిపించింది బాబా అయితే నన్ను చాలా ధనవంతుడిగా చేసేశారు. నేను ఏదైతే చిన్న సేవను చేశానో కార్యం చేశానో దానికి బదులుగా బాబా నన్ను చాలా ధనవంతుడిగా చేసేశారని నా కళ్ళు తడయ్యాయి. నాకు అనిపించింది ఓహో బాబా నాకు ఒక నిమిషంలో ఏమి ఇచ్చేశారు, ఎన్ని ఇచ్చేశారని. మరి ఆ తర్వాత నేను ఏదైతే రాస్తానో అది ఒకవేళ ప్రింట్ అయినట్లయితే, అది ప్రపంచం వారికి అందినట్లయితే దాంతో వాళ్ళ కళ్యాణం అయిపోతుంది, వారి ఆశీర్వాదాలు కూడా నాకు లభిస్తాయి. మరి బాబా అయితే నాకు ఎంత ఇచ్చేశారు అనంటే అకారణంగా, అంటే ఏ కారణము లేకుండా బాబా నా పైన కృప చూపించారు అని అనిపించింది. బాబాని దయాసాగరుడు, కృపాసాగరుడు అని అంటూ ఉన్నాము అని అంటూ ఉంటాము, వరదానాలను ఇచ్చేటువంటి వారు అని అంటాము. మరి అతన్ని శివ భోలా భండారి అని అంటాము, ఏ పేరైనా పిలవండి. మరి ఆ యొక్క గుణాన్ని చూడటాని కోసం అది ఒక మొదటి సందర్భము. ఆ తర్వాత చాలా సందర్భాలు ఎన్నో ఇలా జరిగాయి. మరి అదే సమయంలో మా అమ్మ కూడా కూర్చొని ఉన్నారు, నేను ఉన్నాను. క్లాస్ తర్వాత ఒకసారి మా అమ్మ నేను అందరూ కూర్చొని ఉన్నాం చేంబర్లో. మరి మా అమ్మ అయితే జ్ఞాన సరస్వతి ఉన్నారు. మరి చాలామంది కూర్చొని ఉన్నాము. బాబా మా అమ్మ వైపు చూస్తూ మా అమ్మని సంబోధిస్తూ అన్నారు, మా అమ్మ మీరు ఇతని బుద్ధిలో కూర్చున్నారు కదా. ఇది బాబా అన్నారు ఇలా. మరి ఆ సమయంలో మమ్మ కూడా ఆహా అని అన్నారు, ఎందుకంటే బాబా ఏదైతే చెప్పారో ఆ సమయంలో మమ్మ ప్రతి విషయాన్ని హా అని అనేటువంటి వారు. మరి ఇది గుడ్లగూబ అని అంటే బాబా మమ్మ కూడా హా ఇది గుడ్లగూబ అనేటువంటి వారు. మరి మమ్మ వెంటనే హా బాబా అని అన్నారు. మరి నాకైతే చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఎవరైతే సాక్షాత్తు విద్యాదేవి సరస్వతి ఉన్నారో ఆమె నాకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారు. సాకార ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే సృష్టి యొక్క ఆది పిత ఉన్నారో, జ్ఞానం యొక్క భండారం ఉన్నారో, మరి వారి యొక్క చేతిని నా తలపైన పెట్టారు, నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. మరి నేను వెంటనే భావించాను ఇది నా యొక్క పరమ సౌభాగ్యం ఉందని. మరి ఆ తర్వాత నుంచి నాకు తెలిసిందనమాట, మరి నాకు అప్పటి నుంచి తెలిసింది బాబా యొక్క ఏ ఆజ్ఞని కూడా మనము జవదాటకూడదు, ఏ ఆజ్ఞను కూడా ఉల్లంఘించరాదు. బాబా యొక్క ఆజ్ఞని మనం పాటిస్తూ నడిచినట్లయితే బాబా మనకి తన యొక్క ఖజానాలతో నింపుతూ ఉంటారని. ఈ గుడ్లగూపు విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఒకరోజు మా అమ్మ బాబా ఇద్దరు కూర్చొని ఉన్నారు. మా అమ్మ యొక్క మురళి సమాప్తం అయిపోయింది అప్పటికీ. బాబా అప్పుడే మురళి మొదలు పెట్టారు. మరి బాబా మురళిలో అన్నారనమాట, మనందరము గుడ్లగూబలాగా ఉండేవారిమి అని. ఎందుకంటే ఉల్టా వేలాడుతూ ఉండేవారిమని. మరి మనకు కూడా మనకు కొద్దిగా కూడా ఏమీ ఈ ప్రపంచంలో తెలిసి ఉండేది కాదు అని అన్నారు. మరి బాబా అన్నారు, ఈ విషయము మేము గుడ్లగూబలాగా ఉల్టా వేలాడుతూ ఉండేవారిమి, మాకు ఏమీ తెలియనే తెలియదు, ఈ ప్రపంచంలో ఈ జ్ఞానమే లేదు అనేటువంటి విషయం మనసు నుండి వెళ్ళిపోవాలి. మేము గుడ్లగూబగా ఉండేవాళ్ళమని. మరి ఎప్పటిదాకైతే ఇది అర్థం కాదో, అల్లా వచ్చి మనల్ని గుడ్లగూబలాగా ఉల్టా ఉండేటువంటి వాళ్ళని వారి జ్ఞానంతో మళ్ళీ నన్ను చుల్టాగా చేశారు అని. మరి ఎలా బాబాకు మీ పైన ప్రేమ కలుగుతుంది? ఎప్పటిదాకైతే మీకు ఈ రియలైజేషన్ కలగదో అప్పటిదాకా బాబా ప్రేమ మీకెలా దొరుకుతుంది? మరి ఎప్పుడైతే బాబా ఈ విషయాన్ని వినిపిస్తూ ఉన్నారో అప్పుడు మా బాబా అన్నారు, మా అమ్మ అయితే కూర్చొని ఉంది, మా అమ్మ అయితే ఏం మాట్లాడట్లేదని. మా అమ్మ నువ్వెందుకు చెప్పవు మేము గుడ్లగూబలాగా ఉండేవారిమి అని చెప్పేసి నువ్వెందుకన్నావు? వెంటనే మా అమ్మ అన్నారు, అవును బాబా, మరి మా అమ్మ అన్నారు అవును బాబా అని తల ఊపారన్నమాట. వెంటనే బాబా అన్నారు, చూడు మా అమ్మ ఇప్పుడు కూడా చెప్పరు, కేవలం తల మాత్రమే ఊపుతున్నారు. ఆ తర్వాత మా అమ్మ అన్నారు, మేము మొదట గుడ్లగూబలాగా ఉండేవారిమి, మేము ముందు గుడ్లగూబలాగా ఉండేవారిమి అని అన్నారు. ఈ విషయం మా అమ్మ క్లాస్లో అన్నారు. అందుకనే నేను అంటూ ఉన్నాను, మా అమ్మ యొక్క ఈ విశేషతను నేను చూశాను. మరి ఏదైతే బాబా అన్నారో దాని మీద 100% నిశ్చయం చేసుకుని బాబా చెప్పినటువంటి విషయాన్ని మా అమ్మ ఒప్పుకునేటువంటి వారు. ఆవిడకి తెలుసు అన్నమాట, ఆమెకు తెలుసు ఈ విషయాల్ని చెప్పేవారు ఎవరున్నారు, అది అంతా అర్థం చేసుకున్నారు. అందుకనే ఆమెను మా అమ్మ సరస్వతి జ్ఞానం యొక్క దేవి అని అనటం జరిగింది. అంత శ్రేష్టమైన దేవిగా అయ్యారు, జ్ఞానం యొక్క పూర్తి మర్మం, పూర్తి రహస్యము, పూర్తి గంభీరత, లోతు తెలుసు. ఆవిడ జీవితమే జ్ఞానంలో పూర్తి పరిపక్వమైనటువంటి జీవితంగా ఉండేది. మరి మా అమ్మ గురించి మళ్ళీ ఎప్పుడైనా విందాము, తెలుసుకుందాము. మీరైతే సంక్షేపంగా నా యొక్క పరిచయం చెప్పమన్నారు, దాని గురించి చెప్పడం జరిగింది. ఓం శాంతి.